ఒక ఒక ఆయన ఒక నాటకంలో ఒక పాత్ర నటిస్తున్నాడండి. ఆ పాత్రకి ఏదో కోపము ప్రేమ ఇష్టము అవిష్టము ఇవన్నీ పాత్రల ప్రదర్శించేటప్పుడు ఆ డైలాగులు చెప్పాలి కదండి. ప్రేమగా డైలాగులు చెప్పాలి లేదా కోపంగా డైలాగులు చెప్పాలి, అదే అతని పాత్ర. ఆ పాత్ర యొక్క రసాన్ని కోపం కానీ ప్రేమ కానీ లేకపోతే ఇష్టం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నటిస్తూ ఉన్నప్పుడు ఈ పాత్ర పాత్ర యొక్క లక్షణములు ఇవి వేరు నేను వేరు అనుకుంటాడా, ఈ పాత్ర నేను అవుతున్నాను అనుకుంటాడా? పాత్ర అవడు కదా. పాత్ర అవ్వకుండా పాత్రకు వేరై ఉండి తన పాత్ర అంటే అక్కడ డివైడ్ స్కేల్ పెట్టి చేయడు. నటిస్తున్నప్పుడు అతనికి తెలుసు, ఏమని తెలుసు, నేను వేరు ఈ పాత్ర ఈ లక్షణములు వేరు, ఇది నాటకంలోని పాత్ర కానీ ఈ పాత్ర చాలా మంచివాడైతే నేను మంచివాడిని అవుతానా, నేను ఎలా మంచివాడు అవుతాను, అది పాత్ర యొక్క లక్షణం. లేదా దుర్మార్గుడు విలన్ అయితే నే విలనా కాదు, విలన్ యొక్క పాత్ర వేస్తున్నా. సో పాత్ర వేరు నేను వేరు అని చూసుకుంటూ ఉంటాడు కదా, అంతేగాని ఆ పాత్ర నేను అవుతున్నాను అన్నాడు కదా. మనం ఇదివరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగానే ఒక అమ్మాయిని ప్రేమించాలనుకోండి, ఒక పాత్ర ప్రేమ నటించాలే కానీ నిజంగా ప్రేమించక్కర్లేదుగా, ప్రేమించకూడదు కూడా, అది నాటకంలోని సందర్భం కానీ సత్యం కాదు. అలాగే ఒక నటుడు ఏ విధంగా తాను వేరై ఉండి స్టేజ్ మీద తన పాత్ర వహిస్తూ ఆ పాత్ర లక్షణాలు తనవి కావు అని విడిగా ఉంటాడో, ఈయన ఆత్మ సంయమ యోగాగ్ని నిష్ఠుడు అనే ఒక ఆయన, ఈయన గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ ఆత్మ సంయమ యోగాగ్ని నిష్ఠుడు ఎలా ఉంటాడంటే, ఈ ప్రపంచంలో ఈ రామకృష్ణ అనబడే ఉపాధి రావటం, అది ప్రపంచంలో ఉండటం, దాని ఇంద్రియ ధర్మాలు, దాని మనోధర్మాలు, దాని పుట్టుక, దాని చావు, దాని సంబంధం, అదంతా ప్రపంచంలోనూ నేను నటించే పాత్రే కానీ ఆ పాత్రకి నాకు సంబంధము లేదు అని తనను తాను విడదీసుకుంటాడు. ఇది సాధ్యమా అంటే, ఒక ఆయన నాటకం వేస్తూ ఆ పాత్ర వేరు నా పర్సనాలిటీ వేరు, దిస్ ఈజ్ డ్రామా రోల్, ఐఎమ్ ఒరిజినల్లీ దట్ అని అనుకునే నటిస్తాడు కదా, అతను నటిస్తాడు కానీ నిజంగా అది అవడు కదా. అలాగే ఆత్మ సంయమ యోగులు కూడా తమ యొక్క సాధనల చేత ఏ స్థితికి వచ్చారంటే, ఈ ప్రపంచంలో ఏ పుట్టుక చావులు మధ్యలో పుట్టుక చావులతో సహా ఏ కార్యక్రమం జరుగుతోందో అదంతా నా పాత్రయే కానీ నాకు సంబంధం లేదు అని దానికి విడిగా అతీతంగా మౌనంగా అసంబంధంగా అప్రమేయంగా తమ స్వస్వరూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. ఇలా ఉండేటువంటి సాధనని ఆత్మ సంయమ యోగ అగ్ని నిష్ఠులు. ఈ పెద్ద పెద్ద వర్డ్స్ చూసి మనం ఏం కన్ఫ్యూజ్ కాకర్లా, స్వామి చెప్తున్నారు వీళ్ళు కూడా ఎవరు ఈ విధంగా భావన చేస్తారో వాళ్ళు యజ్ఞ నిష్ఠులయ్యా, యజ్ఞం చేస్తున్నట్టే, అది అక్కడ పాయింట్. అది అంతేకాని దే ఆర్ నాట్ వేస్టింగ్ దేర్ లైఫ్. ఈ లౌకిక ప్రాపంచిక విషయాల వరకు నన్ను గొప్పవాడు అనుకుంటున్నారా, నేను బాగా చెప్తున్నాను అనుకుంటున్నారా, నాకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయా, ఎవరన్నా సన్మానానికి పిలుస్తున్నారా, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానిటువంటి ఆశయాలు. దే ఎండ్ విత్ ఇన్ లైఫ్, దే అవి లాంగర్ యూజ్ లేదు. మనం చెప్పుకునేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ సంయమ యోగాగ్ని నిష్ఠుడు ఇటువంటివి చెప్పామే, ఇది లాంగ్ రేంజ్ అపీల్ అన్నమాట అండి. సో ఆత్మ సంయమ యోగాగ్ని ఏమనుకుంటున్నాడు, సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే, ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలు ఇవన్నీ కూడా, ప్రాణకర్మలు అంటే ఏంటి, పంచప్రాణాలు, దేహం ఉండటం, దేహం పెరగడం ఇవన్నీ. ఇంద్రియ కర్మలంటే ఏంటి, కళ్ళతో చూడటం, చెవులతో చూడటం, ఇదంతా కూడా నేను వేస్తున్న నాటకంలోని పాత్రవే కానీ నాకేమీ సంబంధం లేదు అనేటువంటి ఒక స్థితిని సంపాదించుకుని కర్మలు చేస్తున్నాడు. అతను ఆత్మ సంయమ యోగాగ్ని నిష్ఠుడు. అదేవిధంగా ఇంకా మరికొందరు ద్రవ్యయజ్ఞా, అయా మనం ఎంత సంపాదించామో అని కాదు, మనం ఇతరుల కోసం ఏదైనా కొంచెం చేశామా లేదా అని ముఖ్యం. మ్యాన్స్ అబైడింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ గెటింగ్ ఎనీథింగ్ బట్ ఇన్ గివింగ్ హిమ్ సెల్ఫ్ అప్ టు వాట్ ఈజ్ గ్రేటర్ దాన్ హిజ్ ఇండివిజువల్ లైఫ్ టు ద ఐడియా ఆఫ్ హిస్ కంట్రీ, హ్యుమానిటీ అండ్ గాడ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి రవీంద్రనాథ్ ఠాగోర్ అని. రవీంద్రనాథ్ ఠాగోర్ అని గీతాంజలి రాశారు చూడండి. ఆయన ఒక రహస్యం కనిపెట్టారు. ఏమనంటే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఎంత పొందావు అన్న దాన్ని బట్టి నిజమైన సంతోషం రాదయ్యా. వాస్తవానికి మనకు రెండు ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 5 ఇళ్ళు అయినాయి, అప్పుడు నాకు సంతోషం అని అనుకుంటా. అసలు ఇల్లే లేదు, ఒక ఇల్లు సంపాదిస్తే సంతోషం. ఇప్పుడు డబ్బు ఒక 50,000 ఉంది నా దగ్గర, రిటైర్ అయ్యా కదండి 50,000 ఉంది. 50,000 కాదండి, ఒక 5 లక్షలు అయితే ఇంకా చాలా సంతోషం అండి. ఓ 50 లక్షలు అయిందనుకోండి, ఏ సంతోషం పట్టుకోలేం అని అనుకుంటూ ఉంటాం. అంటే మానవుడు ఈ ప్రపంచంలో ఏది పొందితే ఇంకా బాగుంటాను కదా అని భ్రమిస్తూ ఉంటాడు. వాస్తవానికి మనిషికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది కనిపెట్టేశారండి ఎవరు, ఒక బ్రహ్మర్షి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రపంచానికి చెప్పేశారు. నాయన, మానవుడి ఆనందం తోటి మనిషికి ఏదైనా ఇచ్చినప్పుడు, అవతల వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అది నిజమైన ఆనందం. మ్యాన్స్ అబైడింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ గెటింగ్, పొందడంలో లేదు నిజమైన ఆనందం, ఇవ్వటంలో ఉంది. చూడండి, ఒక అమ్మగారు బ్రహ్మాండంగా మంచి స్వీట్ తయారు చేశారండి, చక్కగా చాలా చాలా రుచిగా తయారు చేశారు. కొంచెం టేస్ట్ చేశారు స్వీట్, ఎంత టేస్టీగా ఉందంటే అసలు దాన్ని వదిలిపెట్టలే, అంత బాగా కుదిరిందండి ఆ రోజు. వెంటనే తలుపులు వేసేసుకుని, కిటికీ తలుపులు వేసేసుకుని, మొత్తం నేనే తినేస్తా అనుకుంటున్నారు ఆవిడ. ఏమనుకుంటారు, ఆహా ఇది నా భర్త తింటే బాగుండు, నా పిల్లలు తింటే బాగుండు, వీలుంటే నా స్నేహితులు కూడా తింటే బాగుండు, ఇంకా పక్క వాళ్ళు తింటే బాగుండు. లేదు, ఒక పేదవాడికి ఇది పెట్టి అతని మనస్సు కూడా ఆనందపడింది అనుకోండి, ఎంత ఆనందం అని అనుకుంటారా, నేను తినాలనుకుంటారా. నేను తినాలనుకుని తలుపులు వేసుకుని తింటే వారికి నిజమైన ఆనందం వస్తుందా? వారు తదితరులకు పెట్టినప్పుడు ఆ వారి వల్ల వచ్చి ఆ తింటున్నప్పుడు వచ్చే ఆనందమే నిజమైన ఆనందం. ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మరహస్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. యజ్ఞకర్మ యొక్క రహస్యం, జీవితం యొక్క రహస్యం ఏంటి, ఆనందం యొక్క రహస్యం ఏంటి? వాస్తవానికి మన అందరి ఆనందం చూడండి, మనం ఇంకోళ్ళు సంతోషంగా ఉండటం మీద ఆధారపడింది. అది భార్య కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని మనం ఏదో పొందామని కాదు, నాకు బ్రహ్మాండమైన డ్రెస్ ఉందండి అంతే, బ్రహ్మాండం ఆనందంగా అలా అనుకుంటామండి. మన పిల్లలకి శుభ్రంగా ఈ కష్టాలు లేకుండా ఉండాలి, ఇంకొంచెం తెలుగులాడు మన బంధువులందరూ హ్యాపీగా ఉండాలి, ఇంకొంచెం తెలుగులాడు మన ఇంటి పక్క వాళ్ళు ముందు వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, ఇంకా తెలుగులాడు అసలు ఈ ఊళ్ళో అందరూ హాయిగా సుఖంగా ఉండాలి. నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఏ కార్యక్రమమైనా కానీ, ఈ కార్తీక స్నానాలు చేస్తున్నాను, ఈ శివ పూజ చేస్తున్నాను, దీనివల్ల లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉండదురుగాక అని మనకు అలవాటు. లలిత సహస్రం చేసినా చివరికి ఏం చేస్తాం, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీ నుంచి అందరి సంతోషంలోంచి మన సంతోషం రావాలి. అంతేగాని ఎవరు ఏడిపించి వచ్చేది నిజమైన సంతోషం కాదు అని ద్రవ్యయజ్ఞ ఈ విషయం అర్థం చేసుకుని కొందరు యోగులు కొందరు ఏం చేస్తారు, తమకున్నటువంటి సంపదలో కొంత ఇతరులకిచ్చి, లేక దేవాలయాలకు ఇచ్చి, లేక పేదవారికి ఇచ్చి, లేక ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చి, ఇంకెవరికో ఇచ్చి, ఆహా నాకు సంతోషం అండి, నాకు సద్వినియోగం అయిందండి అని సంతోషిస్తారు. ఆ విధమైనటువంటి భావన ఉన్నవాళ్ళని ద్రవ్య యజ్ఞ నిష్ఠులు అంటారు. వాళ్ళు కూడా యజ్ఞం చేస్తున్నారు. తపో యజ్ఞ, కొంతమంది ఏం చేస్తున్నారంటండి, తపస్సు, తపనయే తపస్సు అండి. వాస్తవానికి అందరం తపస్సు చేస్తున్నామండి. ఇప్పుడు ఒక తండ్రి పిల్లలు బాగా చదువుకోవట్లేదే అని బాధపడుతున్నాడు, ఏం చేయాలరా అని ప్రయత్నిస్తున్నాడు, అది తపస్సే, తపనయే తపస్సు. అయితే ఆ తపన శాశ్వతమైన వస్తువుకైతే అది తపస్సు, సత్ గురించి చే కాబట్టి తపస్సు అన్నారు, లేకపోతే తపన్నా అవుతుంది. ఈ విధంగా కొంతమంది రామనామస్మరణ చేస్తూ ఉంటారు, లేకపోతే రామకోటి రాస్తూ ఉంటారు, శివకోటి రాస్తూ ఉంటారు, దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి చేసేవాళ్ళు ఉంటారే, ఇది ఇవన్నీ తపస్సులో భాగాలు అన్నమాట అండి. ఇంకా పెద్దలు ఏం చెప్తారు, కొంతమంది మహనీయులు హిమాలయ పర్వతాల్లో నిస్వార్థంగా తపస్సు చేస్తూ అందరూ బాగుండాలి అనే సంకల్పం వల్లనే ఆ మహనీయులు ఉన్నారు కాబట్టి మనం బాగుంటున్నాము అంటారు. లేకపోతే టైంకి వర్షం రావడానికి మనం తెలివా, మాన్సూన్ ఉంది అది టైంకి రావాలంటే మనం తెలివా అండి. ఇప్పుడు పంటలు రావాలి, మన ఇంటికి వచ్చే ధాన్యం రావాలి అంటే ఎంత వస్తుందో తెలియదు, వచ్చే వరకు అనుమానమే. కానీ ప్రకృతి సహకరిస్తే కానీ మనకి ఇంటికి రాదు, అది వస్తే కానీ ప్రజలందరూ సుఖపడరు. మనం ఏదో డబ్బు ఉంటే తినేస్తాం అనుకుంటాం, ఒడ్లు లే బియ్యం లేనిది ఏంటంటే డబ్బు తింటామా? ప్రపంచంలో ధాన్యం ఉంటే కదా, ఆ కష్టపడే వాళ్ళందరూ కష్టపడితే మనకు భోజనం వస్తుంది. అందుకని కొంతమంది తపోయజ్ఞం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు, రామనామస్మరణ చేస్తుంటారు, ఇదంతా తపోయజ్ఞం. వాళ్ళు ఈ ప్రపంచంలో మనకేమొచ్చింది, మన దీనివల్ల మనకు డబ్బు వస్తుందా? ఏమయ్యా నువ్వు రామకోటి ఎందుకు రాస్తున్నావు అంటే నాకు డబ్బులు బాగా వస్తాయని అనే అనుకోడు. ఆ భగవంతుని యొక్క తన ప్రేమని జీవించడం ఒక శాశ్వత ప్రయోజనం కోసం, ఒక జీవుడుగా పుట్టాను నేను, శివుడు అవ్వాలి, నరుడు నారాయణుడు కావాలి, అల్పుడు అల్పజ్ఞుడిగా పుట్టాను, ఏడుస్తూ పుట్టాను, నవ్వుతూ అన్నీ అర్థం చేసుకుని జ్ఞానినై వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చేస్తాడు. అందుకని ప్రపంచంలో ఏదో కావాలని కావద్దు, ఎవరో ఏదో మెచ్చుకుంటారని కాదు. రామకోటి రాజస్తున్నావు సన్మానం చేస్తావా, నీ సన్మానం ఎవరికి కావాలయ్యా, రామచంద్రమూర్తి మీద నా భక్తి, అంతేగాని నువ్వు సన్మానం కోసం చేయటల్లా అనే భావనతో చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తపోయజ్ఞం చేస్తున్నట్టు. యోగ యజ్ఞ తదా పరే, కొంతమంది యోగ యజ్ఞం చేస్తుంటారు, కర్మయోగ యజ్ఞం చేస్తుంటారు, ఏ కర్మ చేసినా ఆ కర్మని పరమాత్మకు సమర్పిస్తూ ఉంటారు. సిద్ధ సిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. కర్మ యోగ కర్మషు కౌశలం, కర్మ బాగా చెయ్యాలి, ఆ కర్మ స్వామికి సమర్పించాలి. సిద్ధించినా సిద్ధించకపోయినా ఒకే భావన కలిగి ఉండాలి, ఇది యోగ యజ్ఞం అన్నారు. కొంతమంది యోగ యజ్ఞాలు చేస్తున్నారు, స్వాధ్యాయ యజ్ఞాశ్చ. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవాలయానికి వచ్చి సాయంకాలం 6 గంటలకల్లా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్రం చదువుతున్నారు, రోజు వచ్చి చక్కగా పారాయణం చేస్తున్నారు. ఇది ఏమంటారు, స్వాధ్యాయ యజ్ఞం. అమ్మవారిని ఉపాసన చేస్తున్నారు, రోజు సాయంకాలం వచ్చి అంత చక్కటి కొన్ని పాటలు పాడి లలితా సహస్రం పాడి అంతా అయిపోయిన తర్వాత జగన్మాత స్వీకరించండి అని పరమాత్మ ఇచ్చేస్తున్నారు. ఇది స్వాధ్యాయ యజ్ఞం. వీళ్ళందరూ తెలియగలవాడు, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, స్వామి చెప్తున్నారు. అది అపానే జుహ్వదే ప్రాణం, ప్రాణే అపానే తథాపరే. కొందరు ఏం చేస్తున్నారు, యోగం చేస్తున్నారు, ప్రాణం అపానం అని రెండు ఉన్నాయండి. ఈ శక్తి లోపలికి వెళ్ళేదాన్ని ప్రాణం అంటారు, కిందికి వచ్చేదాన్ని అపానం అంటారు, వాయువు యొక్క కదలికలని. ఈ ప్రాణ అపానములను ఏకం చేస్తూ ప్రాణాయామం చేస్తుంటాం కదండి మనం, సంధ్యావందనంలో ప్రాణాయామం చేస్తుంటాం కదా. సో కొంతమంది ప్రాణాయామంతో ప్రాణమునందు అపానం, అపానమునందు ప్రాణమును జుహ్వతి సమర్పణ చేస్తుంటారు, అగ్నిలో ఆహుతి చేసినట్టుగా. వీళ్ళు ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ, ప్రాణాయామ పరాయణులై ప్రాణోపాసన ద్వారా బుద్ధిని నిర్మలం చేస్తూ సాధనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వీళ్ళు ప్రాణయజ్ఞ నిష్ఠులు, ఈ విధ ప్రాణ సాధన యజ్ఞ నిష్ఠులు వీళ్ళు. ఈ విధంగా అపరే నియతాహారాన్ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. మరికొంతమంది ఏం చేస్తున్నారు, వారి యొక్క నియమిత ఉపోషాలు ఉండటం, ఇలా నియమితమైనటువంటి ఆహారం ద్వారా ఆ ప్రాణములను ప్రాణములందు లయింపజేస్తూ ఉపాసన చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కొందరు రకరకాల మార్గాల్లో జీవితాన్ని యజ్ఞమయం సద్వినియోగం చేసుకుంటున్నారయ్యా. అయితే సర్వప్యేతే యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మషా. వీళ్ళందరూ యజ్ఞ రహస్యం తెలిసిన వాళ్ళు, యజ్ఞ కార్యక్రమము ద్వారా తమ యొక్క దోషములను తొలగించుకుంటున్నారు. పైనుంచి కిందగా మనం చెప్పుకున్న వాళ్ళందరూ వారి మానసిక దోషములను, వాళ్ళ అల్పత్వములను, వాళ్ళ అజ్ఞానమును తొలగించుకుంటూ ఆత్మతో ఏకత్వం సంపాదించుకుంటున్నారు. మనం చెప్పుకుంటున్న వాళ్ళందరూ యజ్ఞ విదో, యజ్ఞము కర్మ గురించి తెలుసుకున్నవారై ఈ ప్రపంచంలో ఏదో పొందడం కాదురా, ఏదో లౌకికంగా ఇట్ ఇస్ నాట్ ఏ బిజినెస్, దీనికోసం రాలేదు. ఈ ప్రపంచంలో సంపదలు ఆపదలు వీటికోసం ఏడవడాలు నవ్వటాలు ఎందుకు రాలేదు, శాశ్వతమైన ప్రయోజనం కోసం వచ్చాం అని కర్మరహస్యాన్ని, యజ్ఞ రహస్యాన్ని తెలుసుకున్నవారై యజ్ఞాన్ని ఉపాసన చేస్తూ యజ్ఞకర్మలను ఆశ్రయిస్తూ తమ దోషాలు తొలగించుకుంటున్నారు. యజ్ఞ క్షపిత కల్మషాహ. యజ్ఞశిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టము అంటే యజ్ఞభావనతో కర్మ చేసి ఆ ప్రయోజనం ఈ ప్రపంచంలోంచి ఏదైతే పొందుతామో అది ఒక బ్రహ్మ సనాతనం, సనాతనమైన బ్రహ్మాన్ని, బ్రహ్మమును సంపాదించడానికి. అంటే మనం ఒరిజినల్గా బ్రహ్మమే అయి ఉన్నాం, అది ఏ మరచి ఈ ప్రపంచంలో అనేక దోషముల దృష్టిలతో సంచరిస్తున్నాం అనేక జన్మలుగా. ఈ దోషములన్నీ తొలగించుకున్నవారమై తిరిగి పరబ్రహ్మముగా ప్రకాశించడానికి ఇవన్నీ ఉపయోగించే మార్గాలు. యజ్ఞ క్షపిత కల్మస యజ్ఞశిష్టామృతము భుజో. ఈ యజ్ఞశిష్టము యజ్ఞము చేసి అప్పుడు ప్రపంచం నుంచి ఏమొస్తుంది, 10 మందికి ఉపయోగించే ఒక పని చేస్తే అది యజ్ఞం అవుతుందండి. 10 మందికి ఉపయోగించే పని చేసి ఆ 10 మందిలో ఒకళ్ళుగా మనకు రావాల్సిందే ఆ ప్రయోజనం మనం పొందుతూ ఉంటే అది యాంతి బ్రహ్మ సనాతనం, సనాతనమైన పరబ్రహ్మమును పొందటానికి అర్హత ఇస్తుందయ్యా. నాయం లోకోస్తి అయజ్ఞశ్చ. ఎవరైతే తన జీవితాల్లో ఒక యజ్ఞకార్యము, ఒక భగవత్కార్యము, శాశ్వతమైనటువంటి ప్రయోజనమైనటువంటి మార్గంలో మనం చెప్పుకున్నటువంటి ద్రవ్యయజ్ఞమో, యోగయజ్ఞమో, స్వాధ్యాయయజ్ఞమో, దైవయజ్ఞమో, ఏదో యజ్ఞము, ఆత్మ సంయమ యజ్ఞమో, బ్రహ్మయజ్ఞం, బ్రహ్మ నిష్ఠ యజ్ఞమో, ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి సాధనల్లో ఏదో ఒకటి కానీ కొన్ని కానీ తాను జీవితంలో నియమించుకోకపోతే వాడు అయజ్ఞుడు అవుతాడు. అయజ్ఞుడు యజ్ఞ విధిగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం లేదు. ఎవడైతే అయజ్ఞుడవుతాడో వాడు ఈ లోకంలోనూ సుఖంగా లేడు, ఇంకో లోకం వచ్చిన వెళ్ళినప్పుడు కూడా సుఖంగా ఉండడయ్యా అని చెప్పేస్తున్నాడు. నా అయం లోకోస్తి అయజ్ఞస్థ. వారు ఈ లోకంలోనూ సుఖంగా ఉండలేడు. 10 మందికి ఉపయోగించే లేక పరమాత్మను చేరే ఒక శాశ్వత ప్రయోజనం గల సాధన కార్యక్రమంలో తనను తాను నియమించుకోకపోతే అసలు ఎందుకు జీవించినట్టు? అతనికి ఈ లోకంలో పొందేదీ లేదు. కుతో అన్య కురుసత్తమా. ఇక వేరే లోకం గురించి చెప్పేదే ఉంది, ఈ లోకంలోనూ సుఖంగా లేడు, అక్కడ సుఖంగా ఉండడు. కాబట్టి యజ్ఞ నిష్టతో నీ జీవితాన్ని నింపాలి. 10 మందికి ఉపయోగించే మార్గంలో నీ జీవితాన్ని ఉపయోగించుకోవాలయ్యా, కర్మను అందుకు చేయాలి అని గుర్తు చేస్తున్నారు స్వామి మనందరికీ. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. నీకు బహువిధములైనటువంటి యజ్ఞాలు చెప్పాను. ఇవన్నీ ఎవరు చెప్పారు? నేను చెప్పరా? ఇవన్నీ వేదాల్లో వ్రాసి ఉన్నాయి. వేదాలు జనులకు నాయనా ఇవన్నీ యజ్ఞకార్యాలు, వీటిని చెయ్యండి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఓన్లీ అగ్నికార్యం ఒకటే చెప్పబడింది అనుకుంటున్నాం. నో, స్వాధ్యాయజ్ఞం, స్తోత్రాలు చేశారు. జాతవేదసే సునవామ సోమమ రాతీయతో నిదహాతి వేద. ఈ సూక్తము ఇటువంటివన్నీ ఎందులో ఉన్నాయి? వేదాల్లో ఉన్నాయి. వేదాలు ఇవన్నీ స్తోత్రము గానము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. ఈ చెప్పుకుంటున్నవన్నీ కూడా, ఈ యజ్ఞాలన్నీ కూడా వేదాలు చెప్పాయి. సో ఇవన్నీ వేదత బ్రహ్మణో ముఖే, వేదముల చేత ఇవన్నీ చెప్పబడ్డాయి. కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్. ఇవన్నీ కూడా కర్మ చెయ్యటము అనే దానిపై ఆధారపడి ఉన్నాయి. కర్మ మానేసిన వాడికి ఇవన్నీ సాధ్యం కావు. సో ఏ యజ్ఞమైనా సరే దాని వెనకాల నువ్వు కార్యక్రమాన్ని, ఒక ఇంప్లిమెంటేషన్, యు హావ్ టు వర్క్. వర్క్ ఈజ్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్. సో పని చేసేవాడే ఇవన్నీ సాధించడు, సాధిస్తాడు. నిద్రపోయేవాడు ఎలా సాధిస్తాడు? ఇవన్నీ కర్మలని కర్మజాన్ విద్ధి ఇవన్నీ బేసిస్ ఏమిటయ్యా అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏ పని చేస్తున్నావు సమర్పిస్తున్నావు అది బంద్ చేస్తే కదా సమర్పించేది. ఏ కర్మ అయినా సరే ఏ యజ్ఞ కర్మ అయినా సరే దాని వెనకాల ఉన్నది ఏమిటయ్యా అంటే పని. శ్రేయాం ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అయ్యా ఈ విధంగా ద్రవ్యమయమైనటువంటి అనే వగైరా అనేక యజ్ఞాలు చెప్పుకుంటూ వచ్చాను కదా, ఇప్పుడు వీటి యొక్క ఎస్సెన్స్ వీటిలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి యజ్ఞం ఏది అనే విషయం మీకు సూచిస్తున్నాను వినండియ్యా. ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము కన్నా జ్ఞానమయమైనటువంటి యజ్ఞము గొప్పది అని చెప్తూ జ్ఞాన యజ్ఞం గురించి మనకు ఈ జ్ఞానము ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తాము అనే విశేషాలు మనకు చెప్పబోతున్నారండి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞం పరంతప. అన్ని యజ్ఞముల కన్నా గొప్పది ఉత్తమమైంది ఏది, శ్రేయస్సు కలిగించేది ఏది అని నన్ను అడిగితే మాత్రం నేను ఒక సమాధానం చెప్తున్నానయ్యా. ద్రవ్యమయాత్ యజ్ఞ ద్రవ్యమయమైనటువంటి యజ్ఞముల కన్నా జ్ఞానమయమైనటువంటి యజ్ఞం గొప్పది, జ్ఞానం సంపాదించడం గొప్పది, జ్ఞానానికి ఉపకరించేటువంటి యజ్ఞం గొప్పది. అల్టిమేట్లీ నువ్వు మనం జ్ఞాని కావాలి. జ్ఞాని అయిపోతే అన్నీ అర్థమైపోతాయి. మన ఆత్మ ఏ భ్రమమును మన స్వస్వరూపాన్ని మన సహజ స్వరూపాన్ని మన ఏమర్చే చేస్తోందో అది కాస్త తొలగుతుంది. సో అన్ని యజ్ఞముల కన్నా గొప్ప యజ్ఞం ఏది అంటే ఒక విషయం చెప్తున్నానయ్యా అని కృష్ణుడు, జ్ఞాన యజ్ఞం అన్నిటికన్నా ఉత్తమమైంది ద్రవ్యమయమైన యజ్ఞం కన్నా. కాబట్టి జ్ఞానం సంపాదించుకోవడం అన్నిటి యొక్క లక్ష్యమై ఉన్నది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని యజ్ఞముల యొక్క పరిసమాప్తి ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే జ్ఞానము జ్ఞానం సంపాదించుకోవడం అన్నదే అయి ఉన్నదయ్యా. కాబట్టి ఆత్మజ్ఞానము చేత ఏమండి ఒక ప్రాణాయామం చేస్తాం, అల్టిమేట్లీ ఏమిటి పొందేది? స్వామి ఏమంటున్నారు, దాని జ్ఞానముతో అది పరిసమాప్తం అవుతుందయ్యా. అనేక పుణ్యకార్యాలు చేస్తాం, జ్ఞానంతో అది పరిసమాప్తి అవుతుంది. తీర్థయాత్రలు చేస్తాం, జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఏ కర్మలన్నీ కూడా అల్టిమేట్లీ ఎక్కడ ఎండ్ అవుతాయంటే జ్ఞానం సంపాదించుకుంటే పర్పస్ సర్వ్ అయినట్టు. సో సర్వకర్మల యొక్క ఆశయం ఏమిటయ్యా అంటే ఈ జీవుడు జ్ఞాని ఆత్మజ్ఞాని అవటం. అయితే అటువంటి ఆత్మజ్ఞాని జ్ఞానము ఎలా లభిస్తుంది, హౌ టు అక్వైర్? ఏమండి మన ఆత్మ మన దగ్గరే ఉంది కానీ మనం ఏమరచి దానిని కవర్ అయినటువంటి దాన్ని కప్పి ఉన్నటువంటి మాయా విశేషాల్లో మనం మ్రగ్గుతున్నాం, దృశ్య విషయాలను నమ్ముతున్నాం, మనోబుద్ధి చిత్తాలు వాటి విషయాలను నమ్ముతున్నాం. వీటికి ఆవలో ఉన్న మన స్వరూపాన్ని ఏమరుస్తున్నాం. ఒకచోట చెప్పారు అధ్యాష్టమీతి నవమీతి, ఇవాళ అష్టమి నవమి ఈ పని చేయండి ఈ పని చేయకండి అని శాస్త్రాలు చెప్తుంటే జనులు బాగా నమ్ముతున్నారు. కానీ సాక్షాత్తత్వమసీతి వాక్య నా విశ్వసంతి కిమహో, నువ్వు వెతుకుతున్న పరమాత్మ నువ్వేనయ్యా అని చెప్తుంటే ఎందుకో ఈ జీవుడికి నమ్మకం ఏర్పడలేదు అని ఒక శాస్త్రకారుడు ఒక చమత్కారంగా అంటారు. సో మనం ఏ పరమాత్మ కోసం వెతుకుతున్నామో ఆయనకి భిన్నం కాదు మనం, మన సహజ సొత్తు ఆయనే, మిగతాదంతా భ్రమే. ఇది ఆత్మజ్ఞానం. ఇటువంటి ఆత్మజ్ఞానం సంపాదించుకోవటం కోసమే అది ప్రాణాయామం కావచ్చు, ద్రవ్యయజ్ఞం కావచ్చు, తపోయజ్ఞం కావచ్చు, యోగయజ్ఞం కావచ్చు, సాధ్యాయజ్ఞం కావచ్చు, ఇంకో యజ్ఞం కావచ్చు. అన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం అవటం. అయితే ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది అది కూడా వినవయ్యా. ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది, కర్మలు చేస్తూ ఉంటే సరిపోతుందా? కాదండి. జ్ఞానమేమో నోయింగ్ బుద్ధికి సంబంధించింది, కర్మలేమో దేహానికి మనసుకు సంబంధించింది. అందుచేత చేస్తూ ఊరుకోకూడదయ్యా అని ఉపాయం చెప్తున్నారు, మార్గం చెప్తున్నారు స్వామి. తద్విద్ధే ఆత్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది నువ్వు తెలుసుకోవాలి. విద్ధి తెలుసుకోవాలి ఎవరిది, ఎక్కడ ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ప్రపంచంలో తత్వజ్ఞ తత్వదర్శులు ఉన్నారు, తత్వజ్ఞులు ఉన్నారు, పరమాత్మ తత్వాన్ని ఎరిగిన వాళ్ళు ఉన్నారు. నీవు ఆ పరమాత్మ స్వరూపానవే అని గ్రహించిన మహనీయులు ఉన్నారు, గురువులు ఉన్నారు. నువ్వేం చేయాలి? అయ్యా నాకు ఇలా అనిపిస్తోంది, నేను బద్ధుణ్ణని అనిపిస్తోంది, నేను అల్పుణ్ణని అనిపిస్తోంది, అనేక బంధాలు భ్రమలు ఆవేశాలు ఇవన్నీ నన్ను కప్పి ఉన్నాయి, సత్యమేమిటి, నేనెవరు, ఈ జగత్ ఏమిటి అనే ప్రశ్నలతో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తత్వజ్ఞుడి దగ్గరికి వెళ్ళాలి, తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రణిపాతేనా, నిపాతం అంటే పాతం అంటే పట్టం అండి, నిపాతం అంటే బాగా పట్టం అనమాట, ప్రణిపాతం అంటే సాష్టాంగ పట్టం అనమాట. అంటే ఆ తెలిసిన విజ్ఞుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాను నేను సత్యం తెలుసుకోలేకపోతున్నాను, మీరు తత్వజ్ఞులు దయచేసి నా కళ్ళు విప్పండి, నాకు చెప్పండి, తెలియజేయండి నేను ఎవరు, ఈ జగత్ ఏంటి అంటే, అప్పుడు వా ప్రణిపాతేన పరిప్రశ్నేన వారు చెప్తారు. చెప్తున్నప్పుడు మనకు వచ్చే అనుమానాలని వారిని అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉండడం ద్వారా ప్రణిపాతము పరిప్రశ్న, నెంబర్ 3 సేవ. ఈ సేవ అంటే వారికి సర్వీస్ చేయటం. ఈ మూడింటి ద్వారా ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏ జ్ఞానాన్ని? మన సహజ స్వరూపం ఏంటి, ఏది సందర్భ స్వరూపం, మనకు బంధం ఎందుకు లేదు, లేక ఉంది, ఉంటే ఎలా తొలగుతుంది, లేకపోతే ఎందుకు లేదు, ఈ విషయాలు ఆత్మజ్ఞుల దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రణిపాతేన వారికి వారికి అంటే మన ఎదురు ఆన్సర్ మన ఏమండి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన పద్ధతికి మనం వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన పద్ధతికి వెళ్ళటమే ప్రణిపాతం. పరిప్రశ్నం అంటే మన డౌట్లు అడగటం అనమాట అండి. ఒక ఆయన ఒకళ్ళు అనుకుంటుంటారనమాట, ఏమయ్యా నువ్వు కెమిస్ట్రీ నీకు సబ్జెక్ట్ రావట్లేదు కదా, లెక్చరర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, లెక్చరర్ ఎవరు లేరా నీకు చెప్పేవాళ్ళు? ఉన్నారండి, బాగా చెప్పడా? చెప్తాడండి. మరి ఏంటి ఆయన చెప్పే స్టైల్ నాకు నచ్చలేదండి. కెమిస్ట్రీ ఈయన అవసరం, విద్యార్థి అవసరం, టీచర్ అవసరం కాదు. టీచర్ చెప్పే స్టైల్ ఈయనకి నచ్చలేదట. ఈ చదువు ఎలా వస్తుందండి? మనం ఆ తత్వజ్ఞుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది మనకు వాళ్ళు నచ్చకలా, వాళ్ళకి మనం నచ్చాలి. ప్రణిపాతేన అందుకని వాళ్ళ దగ్గర ప్రణిపాతం అనుకోగా పరిప్రశ్నేనా అడగవలసిన సందర్భ ఎట్లా అడగాలో అలా అడిగి సేవ చెప్తావా లేదా తెలుసుకుందాం అంటే చెప్తానండి గురువు. పరిప్రశ్న అడగాలి, సేవయా సేవించాలి, ఉపదేశ్యంతి తే జ్ఞానం, వాళ్ళు జ్ఞానం ఉపదేశిస్తారు. జ్ఞానిన తత్వదర్శిన, తత్వదర్శులు అయినటువంటి వాళ్ళు చక్కగా ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశ్యంతి తే జ్ఞానం. చాలా చెప్పండి. ఇప్పుడు మనం మహనీయుల దగ్గరికి వెళ్తే, ఏ మహనీయుల దగ్గరికి? తత్వజ్ఞులు. తత్వజ్ఞుడు అంటే ఎవరండి? తత్వం జ్ఞహ అని తత్వజ్ఞుడి పేరు. కృష్ణయ్య ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? తత్వజ్ఞుల దగ్గరికి వెళ్ళు నాయన అని అర్జునుడికి చెప్తున్నారు. అంటే అర్జునుడికైనా మనకందరికీ చెప్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు